నమస్తే వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేవలం 29 గ్రామాలకు చెందిన రైతుల సమస్యగా చూస్తే నష్టపోయేది ఎవరు? రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజల్లో భావోద్వేగం ఎందుకు సన్నగిల్లింది? కొందరు రాజకీయ నాయకులు, కుహనా మేధావులు రాజధాని విషయంలో చేస్తున్న వితండ వాదనలు ఎలా ఉన్నాయి? అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్ర ఆదాయం పెంచడానికి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు? సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వంటి నేతలు రాజధాని విషయంలో సంకుచితంగా ఆలోచిస్తే రాష్ట్ర భవిష్యత్తు ఎలా తయారవుతుంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేవలం 29 గ్రామాలకు చెందిన రైతుల సమస్య మాత్రమేనా? 5 కోట్ల మందికి రాజధానితో సంబంధం లేదా? వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఈ వారం రోజులుగా చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఈ సందేహం కలుగుతోంది. రాష్ట్రం విడిపోయిన కొత్తలో హైదరాబాద్ను కోల్పోయామన్న బాధతో తమకు కూడా గొప్ప రాజధాని ఉండాలన్న భావోద్వేగం రాష్ట్ర ప్రజలలో ఉండింది. రాజధాని నిర్మాణం కోసం ఎంతో మంది విరాళాలిచ్చారు. కొందరు మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకిచ్చారు. 5 ఏళ్లు గడిచేసరికి రాజధాని నిర్మాణం పట్ల ప్రజల్లో ఎటువంటి భావోద్వేగం లేకుండా చేశారు. అమరావతి ఎవరి కోసం అంటూ దిక్కుమాలిన ప్రశ్నలు వేశారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే గురజాడ అప్పట్లో రచించిన కన్యాశుల్కంలో మన వాళ్ళు ఉత్త వెధవాయిలోయ్ అని గిరీశంతో చెప్పించిన డైలాగ్ గుర్తుకొస్తోంది. గురజాడ వారు విజయనగరం జిల్లాలో జన్మించడం, అప్పట్లో తెలంగాణతో ఆంధ్ర ప్రాంతానికి పెద్దగా సంబంధం లేనందున ఆంధ్రులను ఉద్దేశించే గిరీశం ఆ మాట అన్నారని భావించవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రులు గర్వించే రాజధాని ఉండాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపోశారు. అయితే ప్రభుత్వం వద్ద చిల్లి గవ్వ కూడా లేనందున భూసేకరణకు బదులు భూసమీకరణ ఆలోచన చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు లాభసాటిగా ఉండేలా పథక రచన చేశారు. ఫలితంగా రైతుల నుంచి సేకరించిన 33,000 ఎకరాలతో పాటు ప్రభుత్వ భూములు కూడా కలిసి మొత్తం దాదాపు 50,000 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది. రాజధానిని విజయవాడలో నిర్మించినా తమకు అభ్యంతరం లేదని, అయితే అందుకోసం కనీసం 30,000 ఎకరాలన్నా ఉండాలని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.
క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. తెలుసా అధ్యక్ష, కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధుల కోసం సేకరించిన భూమినే పెట్టుబడిగా మలుచుకునే ప్రయత్నాన్ని చంద్రబాబు చేశారు. రైతుల వాటాతో పాటు మౌలిక వసతులకు, వివిధ సంస్థలకు కేటాయించే భూమి పోగా ప్రభుత్వం వద్ద 15,000 ఎకరాలకు పైగా భూమి ఉంటుందని, ఆ భూమిని వేలం వేయడం ద్వారా రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చుకోవచ్చునని లెక్కలు వేసుకున్నారు. భూ సమీకరణకు ముందు ఎకరం 10 నుంచి 30 లక్షల వరకు మాత్రమే పలికిన ఆ భూముల విలువ 4 ఏళ్లు గడిచేసరికి ఎకరం 3 కోట్ల రూపాయల వరకు పెరిగింది. అధికార మార్పిడి జరిగి ఉండకపోతే ఇప్పుడు ఆ ధర 5 కోట్ల రూపాయలకు చేరుండేది. వివిధ సంస్థలు, కంపెనీలకు కేటాయించే భూములు పోగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద దాదాపు 7-8 కోట్ల గజాల స్థలం వేలానికి సిద్ధంగా ఉంటుందని లెక్కలు కట్టారు. ఈ లెక్కన ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా సమకూరుండేవి. ఈ డబ్బుతో రాజధాని నిర్మాణానికి చేసిన అప్పులు తీర్చవచ్చునని అప్పటి ప్రభుత్వం భావించింది. ఈ పథకం సాఫీగా అమలు జరిగి ఉంటే రాష్ట్ర ప్రజలకు చక్కని రాజధాని నిర్మించివ్వడంతో పాటు రాష్ట్రానికి 150,000,000,000 రూపాయల సంపదను సృష్టించినట్టయ్యేది. చేతిలో చిల్లి గవ లేకపోయినా రాష్ట్ర సంపదను పెంచగలగడం గొప్ప విషయం కాదని ఎవరు మాత్రం అనగలరు. అయితే ఇవేమీ గమనించని లేదా గుర్తించడానికి నిరాకరించిన నాయకులు, కుహనా మేధావులు రాజధానిని వివాదాస్పదం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో అసలు అమరావతి నిర్మాణం జరిగేనా, రాజధాని అక్కడే ఉంటుందా అన్న సందేహాలు ప్రజల్లో ఏర్పడ్డాయి. చంద్రబాబు తన ఆలోచనలను ప్రజలకు విడమరిచి చెప్పకపోవడంతో ప్రత్యర్థులు చేసిన ప్రచారాన్ని ఇతర ప్రాంతాల ప్రజలు నమ్మారు. ఫలితంగా అమరావతి పట్ల ప్రజల్లో భావోద్వేగాలు సన్నగిల్లాయి. రాజధాని ఒక ప్రాంతానికి, ఒక కులానికి పరిమితం కాదని, రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చేయాలన్నదే తమ అభిమతమని తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా అమరావతి రాజధానికి అనువైంది కాదని, ముంపునకు గురవుతుందని ఒక పసలేని వాదనను తెర మీదకు తెచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కుదిరితే ముఖ్యమంత్రి కావాలని బొత్స సత్యనారాయణ ఆశపడ్డారు. అంతటి వ్యక్తి ఇవాళ ఇంత సంకుచితంగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 10 ఏళ్లకు పైగా మంత్రిగా ఉన్న బొత్స సొంత జిల్లా విజయనగరాన్ని ఎంత అభివృద్ధి చేశారో ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. వివాదానికి తెరదించాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం గర్భగుడిలో కొలువు తీరిన మూల విరాట్ల నోరు మెదపడం లేదు. అయితే ఆయన తన మనస్సులో ఏమనుకుంటున్నారో కొంతమంది సన్నిహితులతో పంచుకున్నట్టు చెబుతున్నారు. వారు చెబుతున్న దాన్ని బట్టి అమరావతిని రాజధానిగా ఉంచుతారు. అయితే అది చంద్రబాబు కలలు గన్న రాజధానిలా ఉండదు. శాఖాధిపతుల కార్యాలయాలను జిల్లాల్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నారట. ఉదాహరణకు గనుల శాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని కడప జిల్లాలో, దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారట. ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. సచివాలయం, శాసనసభ భవనాలు మాత్రం అమరావతిలోనే కొనసాగుతాయట. మొత్తం మీద అమరావతిని పరిపాలనా రాజధానిగా మాత్రమే పరిమితం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉందంటున్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలని చెబుతున్న పెద్ద మనుషులు కూడా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని వాదిస్తున్నారు. జిల్లాలలో ఒకటి అరా ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేస్తే అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలియదు. ఇలాంటి వితండ వాదనలు చేస్తున్న వారు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారు. హైదరాబాద్లో ఆస్తులు, ఇతరత్ర ఆర్థిక ప్రయోజనాలు ఉన్నవారంతా కలిసి అమరావతిని అనుకున్నట్టుగా అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారన్న సందేహాలు కూడా రాష్ట్ర ప్రజలలో నెలకొంటున్నాయి. కొన్ని శక్తులు ఏకమై ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎవరి మీదో కక్షతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను శిక్షిస్తున్నారన్న భావన కూడా వేగంగా వ్యాపిస్తోంది. చంద్రబాబును శిక్షించాలనుకుంటే శిక్షించుకోండి, ఆ వంకన ప్రజలను ఇబ్బందులు పాలు చేయడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజధాని అనేది మహానగరంగా ఉండాలా లేక పాలనా నగరిగా మాత్రమే ఉంటే సరిపోతుందా అన్న విషయానికి వద్దాం. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ప్రధాన ఆదాయం నగరాల నుంచే వస్తుంది. భారీగా మౌలిక వస్తులున్న ప్రాంతంలోనే ఎవరైనా పెట్టుబడులు పెడతారు. తెలంగాణ విషయమే తీసుకుందాం. రాష్ట్రంగా ఏర్పడి 5 ఏళ్లు దాటిన హైదరాబాద్లో మినహా మిగతా జిల్లాలలో ఎక్కడా పెట్టుబడులు రాలేదు. ఈ పరిస్థితులలో మౌలిక వస్తులు అంతంత మాత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు మాత్రం ముందుకొస్తారు? విజయవాడ విమానాశ్రయం నుంచి నేరుగా ఇతర రాష్ట్రాలకు దేశాలకు వెళ్లలేని పరిస్థితి ఇప్పటికీ ఉంది. విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాలకు వెళ్లాలన్నా హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన దుస్థితి. ఆయా జిల్లాలలో పరిస్థితులను అంచనా వేసి అందుకనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రచించాలే గాని, ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే అభివృద్ధి ఎలా జరుగుతుంది? కడపలో గనుల శాఖ డైరెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసినంత మాత్రాన అక్కడికి షాపింగ్ మాల్స్, హోటళ్లు వంటివి వస్తాయా? ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలకు పెట్టుబడులను ఆహ్వానించవచ్చును గాని అన్ని జిల్లాలలో సాధ్యం కాదు. నెల్లూరులో కృష్ణపట్నం ఓడరే వచ్చిన తర్వాత నెల్లూరు అభివృద్ధి చెందింది. శ్రీ సిటీ కారణంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అభివృద్ధి చెందాయి. కాకినాడ పోర్టు కారణంగా ఆ నగరం ఎంతో కొంత అభివృద్ధి చెందింది. అంతేగాని ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల కాదు. విశాఖపట్నానికి ఎయిర్ కనెక్టివిటీ, అది కూడా హైదరాబాద్ నుంచి ఉన్నందున అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేయడానికి కొంతమందైనా ముందుకొచ్చారు. బెంగళూరుకు సమీపంలో ఉన్నందునే కియా పరిశ్రమను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. చంద్రబాబు ప్రతిపాదించిన అమరావతిలో భారీ పెట్టుబడులతో మాల్స్, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, హోటల్స్, ఐమాక్స్ థియేటర్ల నిర్మాణానికి దుబాయ్కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బిఆర్ శెట్టి ముందుకొచ్చారు. అవసరమైన భూమిని చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది కూడా. వాటి నిర్మాణానికై స్థానిక కాంట్రాక్టర్లను కూడా ఆయన ఎంపిక చేశారు. ఇప్పుడు అమరావతి ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడడంతో ముందుకు వెళ్లకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. అమరావతిని సచివాలయం, శాసనసభలకే పరిమితం చేస్తే ఎవరు మాత్రం పెట్టుబడులు పెడతారు? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కి, మహానగరానికి ఇదే తేడా.
అమరావతి ఒక సామాజిక వర్గం వారికి మాత్రమే పరిమితమన్న ప్రచారం వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? అధికార వికేంద్రీకరణ పేరుతో రాజధాని స్ఫూర్తిని ఛిద్రం చేస్తే ఏ సమస్య తలెత్తుతుంది? రాష్ట్ర ప్రజలకు నవరత్నాలు అమలు చేస్తే చాలు, రాజధాని అవసరం లేదని భావిస్తున్నారా? మావాడు ఎవ్వరి మాట వినడు అని సీఎం జగన్ ఉద్దేశించి ఎవరు వ్యాఖ్యానించారు?
ఆంధ్రప్రదేశ్లో కులతత్వం ఎక్కువన్న విషయం అందరూ అంగీకరిస్తారు. ఈ కులతత్వానికి పుట్టినిల్లైన విజయవాడలో అది పోవాలంటే బయట ప్రాంతాలకు చెందిన వారు అధిక సంఖ్యలో వచ్చి స్థిరపడితేనే సాధ్యం. అమరావతి నిర్మాణంతో కనీసం రాజధానిలోనైనా కులతత్వం పోతుందని ఎంతో మంది ఆశించారు. అయితే అమరావతిని కమ్మవారికి మాత్రమే పరిమితమని ప్రచారం చేయడం వల్ల మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అని ఆలోచించుకోవాలి. సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణ వంటి వారు కూడా ఇటువంటి అభిప్రాయాన్ని వ్యాపింపజేయడం విషాదం. ప్రభుత్వం ఇప్పటికైనా తన మనసు మార్చుకుని సరైన నిర్ణయం తీసుకుని పక్షంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రారన్న వాస్తవం గ్రహించాలి. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయని పక్షంలో రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అభివృద్ధి జరగకపోయినా నవరత్నాల పేరిట ప్రజాధనాన్ని పంచిపెడితే మళ్లీ మళ్లీ గెలవచ్చునని భావిస్తే చేయగలిగిందేమీ లేదు. అమరావతికి భూములిచ్చిన రైతులకు న్యాయం చెయ్యాలని జనసేనాని పవన్ కళ్యాణ్ వంటి వారు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. సమస్య రాజధాని రైతులది మాత్రమే కాదు, 5 కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించినది. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ రాజధానికి అంత భూమి ఎందుకు అని ప్రశ్నించిన వారే. నాయకులలో దార్శనికత లోపిస్తే ఏమి జరగాలో ఇప్పుడు అదే జరుగుతోంది. అమరావతిని అంచనాలకు తగినట్టు నిర్మించడమా లేదా అన్నది 5 కోట్ల మందికి సంబంధించిన అంశం. కేవలం 29 గ్రామాలకు చెందిన రైతుల సమస్య కానే కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ వాదిస్తున్నారు. నిజమే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిందే. అయితే అందుకు డబ్బులు కావాలి కదా. రాజధాని నిర్మాణం అనుకున్నట్టుగా జరిగితేనే పెట్టుబడులు వచ్చేది, అప్పుడు ఉద్యోగాల కల్పన జరిగేది, తద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగేది. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేస్తున్నదంటే హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం ప్రాతిపదిక కాదా? ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చే ఆదాయాన్ని చూపిస్తే ఎవరైనా అప్పులిస్తారా? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆదాయం ఈ 3 నెలల్లోనే పడిపోయింది. దీనికి ఆర్థిక మాంద్యం తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మద్య నిషేధం అమలుకు ప్రభుత్వం కట్టుబడిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నందున రానున్న రోజుల్లో ప్రభుత్వ ఆదాయం మరింత పడిపోవడం ఖాయం. ఈ పరిస్థితుల్లో కుహనా మేధావులు కాకుండా రాష్ట్రం హితవు కోరేవారు ఇప్పటికైనా ముందుకొచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాని పక్షంలో పరిస్థితులు చేయి దాటిపోతాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై అధికారులతో పాటు మంత్రులు, శాసనసభ్యులు కూడా విస్తుపోతున్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసిన ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే వ్యవహరిస్తారని ఆశించి భంగపడుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ప్రభుత్వంపై భారం ఎక్కువగా పడుతుందని చెప్పడానికి ప్రయత్నించిన ఉన్నతాధికారి ఒకరు జగన్మోహన్ రెడ్డి తీరు చూసి ఖంగుతిన్నారు. నేను ప్రకటించాను, అమలు జరగాల్సిందే, మిగతా విషయాలు మీరు చూసుకోండి అని ఆ అధికారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి కటువుగా చెప్పారట. దీంతో సదరు అధికారి ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి వద్దకు వెళ్ళి, నా ప్రయత్నం నేను చేశా, మీరన్నా జోక్యం చేసుకుని నచ్చజెప్పండి అని సూచించగా, అమ్మో నా వల్ల కాదు, ఆ తిప్పలేవో మీరే పడండి అని రాజేంద్రనాథ్ రెడ్డి తప్పించుకున్నారట. ముఖ్యమంత్రికి చెబితే వినరు, ఆయనకు నచ్చ చెప్పడానికి మంత్రులు ధైర్యం చేయలేరు. ఇలాగైతే నిధుల సర్దుబాటు ఎలా, మేం మాత్రం ఏం చేయగలం అని సదరు అధికారి వాపోతున్నారట. ఈ సందర్భంగా మంత్రులు, శాసనసభ్యులు కూడా తమ అనుభవాలను ఏకరువు పెడుతున్నారు. బాధలు చెప్పుకునేవారే గాని వారిని ఓదార్చేవారు లేకుండా పోయారు. మామూలుగానే మావాడు ఎవరి మాట వినడు, ఇప్పుడు 151 సీట్లు వచ్చాక ఇంకేం పట్టించుకుంటాడు అని ఒక ఎమ్మెల్యే వాపోయారు. రాజధాని విషయంలో గందరగోళం నెలకొనడంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పలువురు మంత్రులు, శాసనసభ్యులలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిని కలిసి చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యాన్ని జగన్మోహన్ రెడ్డి చేరుకోగలిగారు. ఇప్పుడు 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని చేసిన ప్రకటనను కూడా నిజం చేయాలి. ఈ 3 నెలల్లో ఆయనకు మంచి మార్కులు వచ్చాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గొప్పగా చెప్పలేని పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే జగన్మోహన్ రెడ్డితో పాటు రాష్ట్రం కూడా తీవ్రంగా నష్టపోతుంది. విజయసాయిరెడ్డి వంటి వారైనా ముఖ్యమంత్రికి నచ్చజెప్పగలరా అంటే సందేహమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడినా చెల్లుతుంది, అధికారంలోకి వచ్చాక ఆచితూచి వ్యవహరించాలి. అలా కాకుండా ముఖ్యమంత్రిగా నేను చెప్పాను, అమలు కావాల్సిందే అంటే అధికారులు మాత్రం ఏం చేయగలరు? ఒత్తిడి చేస్తే పారిపోతారు. నేను మాటిచ్చాను అనే ముందు ఏ మాట చెప్పాలి, ఏ హామీ ఇవ్వాలి అనేది తెలుసుకోవడం జగన్మోహన్ రెడ్డికి చాలా అవసరం.
ఇది ఇవాల్టి వీకెండ్ కామన్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ఏబిఎన్.